విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజల్లథౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిం ఆనతోస్మి నిగమకల్పతరోః గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. పూర్వం రైవతుడు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన మనువులలో ఐదవ మనువు. ఆయనకి రేవతి అని ఒక కూతురున్నది. చాలా అందగత్తె ఈ రేవతి. సుగుణాల రాశి, బాగా చదువుకున్నది. ఈ రేవతికి సరి అయిన భర్త ఎక్కడ దొరుకుతాడు అని వాళ్ళ నాన్నగారు ప్రపంచమంతా గాలించాడు. ఆడపిల్లల్ని కన్న తండ్రికి తల్లికి ఉండే బాధ అంతా ఇంత కాదన్నారు పురాణంలో. కష్టపడి పిల్లని కనడం, ఈ పిల్లని పెంచడం, తీరా ఈ పిల్లకి పెళ్లి చేద్దామంటే ఎవడు దొరుకుతాడో తెలియదు, పెళ్ళి అవనికితమేమో పెళ్ళి అవ్వాలో అని పిల్లలు వెంటబడి, పెళ్ళయిన తర్వాత మాత్రం పెళ్ళాం, మొదట్లో బెల్లం తర్వాత అల్లం, ఏడిపిస్తారేమో అని బెంగ కదా మరి. దానికి తోడు ఇంట్లో కొంతమంది అత్తమామలు ఉన్నారంటే ఈ ఆడపిల్లల సంగతి అంతే అయ్యి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రైవత మహారాజు వాళ్ళని వీళ్ళని సంబంధం కోసం అడగడం ఎందుకని ఏకంగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళే సమయానికి బ్రహ్మగారు కొంతమందితోటి భక్తులతోటి మాట్లాడడానికి వెళ్ళాడు. భగవంతుడు బ్రహ్మ విష్ణు శివాత్ముకుడు కదా, ఎప్పుడు ఏ భక్తులకి ఎలా దర్శనమిస్తాడో తెలియదు. ఈ పూట మనంతా దూరంగా కూర్చునున్నాం, మనకి దర్శనం జరగదేమో అనుకుంటే మన దగ్గరికే మన మధ్యలోకే నడుచొచ్చి మనం ఇచ్చే కానుకలు స్వీకరిస్తాడని. అంటే మన నిరహంకార స్థితిలో ఉంటే ఆయనంతటా ఆయనే వస్తాడు మన దగ్గరికి. ఇవాళ మీరు ప్రత్యక్షంగా చూశారు కనుక మీకు చెప్పక్కర్లేదు. దత్తాత్రేయుడు యొక్క లీలలు ఇలాగే ఉంటే, దత్తాత్రేయుడు త్రిమూర్తి ఆత్మకుడు కదా, రోజు మీరు తెగపాడుతున్నారు పాటల్లో బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. కాబట్టి ఇవాళ మీకు ఆనాడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్టుగా మీ దగ్గరికి వచ్చాడు ఆయన. మళ్ళీ కాసేపు నాకు పోషించటానికి కృష్ణుడు అయిపోతాడు. మళ్ళీ ఎప్పుడన్నా మనం కొంచెం తిక్క తిక్క వేషాలు వేసాము అని త్రిశూలం ఎత్తుతాడు. ఈ త్రిశూలం ఎత్తినంతసేపు పట్టదు, ఎవడో వచ్చి బోళా శంకరాని కానీ మళ్ళీ అలా అయిపోతాడు ఆయన. అలాగే ఇప్పుడు బ్రహ్మగారు ఎవరితోటో మాట్లాడుతూ ఉంటే రైవత మహారాజు గారు కాసేపు చేతులు కట్టుకుని దూరంగా ఉన్నట్ట. ఎప్పుడైనా పెద్దలు ఎవరితోనైనా మాట్లాడుతుంటే మన మధ్యలో చొచ్చుకుపోయి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అందుకని రైవతుడు వినయంగా చేతులు కట్టుకుని ఉండగా బ్రహ్మ కొంతసేపటికి తల పక్కకి తిప్పి చూసి, రైవత మహారాజా ఏం పని మీద వచ్చావన్నట్ట, అన్ని ఎరుగుండి అడుగుతాళ్ళండి ఆయన. అప్పుడు ఆయన ఈ అమ్మాయి మా అమ్మాయి అండి, ఓ మంచి సంబంధం చూడండి అన్నట్ట. సంబంధం కోసం బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఆయన. అందుకని బ్రహ్మ నవ్వుకుని, నాయనా నువ్వు బ్రహ్మలోకానికి వచ్చేలోపు భూలోకంలో కాలం మారిపోయింది, నీ మనుకాలం వెళ్ళిపోయింది, ఆరవ మనువు చాక్షుషుడు కూడా వెళ్ళిపోయాడు, ఇప్పుడు వైవస్వత మనువు కాలం ఏడవ మనువు కాలం నడుస్తోంది, ద్వాపరయుగం వచ్చేసింది, పూర్వం నువ్వు కుశస్థలి అని ఒక పురం నిర్మాణం చేశావు, ఆ నగరం శిథిలం అయిపోయింది, ఆ కుశస్థలీపురం శిథిలాల మీద శ్రీకృష్ణుడు అనే పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు మా నాన్నగారు కొత్త నగరం నిర్మాణం చేశాడు. ఈ కుశస్థలీపురం మీద ఆయన నిర్మాణం చేసిన నగరానికి ద్వారకా అని పేరు పెట్టాడు. ప్రస్తుతం ద్వారకను ఆయన పరిపాలిస్తున్నాడు. వాళ్ళ అన్నగారు బలరాముడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ బలరాముడు మాత్రమే కొన్ని వేల యుగాల క్రితం పుట్టిన మీ అమ్మాయిని పెళ్లి చేసుకోగలడు, ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోలేరు, పో ఆ బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయి అన్నాడు. అప్పుడు రేవతుడు తక్షణం భూలోకానికి వచ్చాడు, వసుదేవుడికి నమస్కరించాడు. బ్రహ్మగారు పంపించారు కనుక మా అమ్మాయిని మీకు ఇవ్వడానికి వచ్చానండి, అంటే మీకంటే మీకు కసుమ, మీ పెద్ద అబ్బాయికి, మళ్ళీ మీరు భ్రమపడకండి అని బ్రహ్మాజ్ఞాప్రకారంగా రేవతుడనే రాజు బలరాముడికి తన కుమార్తె రేవతనిచ్చాడు. ఆ వనజగర్భు పంపున రేవతుడను రాజు తెచ్చి రామునకిచ్చన్ రేవతి అని అడు కన్యను. ఈ రేవతి అనే తన కుమార్తెని సుగుణాల రాశిని బలరాముడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లిలో పెద్ద సమస్య వచ్చిందంటే, రేవతి ఎప్పుడో ఐదవ మనువు కాలం నాటి పిల్ల, బాగా పొడుగ్గా ఉండేదిట. బలరాముడు ద్వాపరయుగం వాడు, కొంచెం పొట్టిగా ఉన్నాడు. అబ్బాయి పొట్టి అమ్మాయి పొడుగు అయితే కొన్ని ఇబ్బందులున్నాయి. అందుకనే ఈ మధ్యన కొంతమంది టెక్నిక్ వహించి భార్యాభర్తలిద్దరూ పక్కన నడవడం మానేశారు. ఏమిటి నడవట్లేదంటే, అమ్మాయి కొంచెం పొడుగ్గా ఉందిట, వీడికి సిగ్గుగా ఉందిట. ఇప్పుడు బలరాముడు ఏం చేశాడు, ఈ చేతిలో ఉన్న నాగలి రేవతి మెడలో వేసి ఇలా వంచి అప్పుడు తాళి కట్టాట. ఈ సుకుమారమైన పెళ్ళది, అమ్మాయి మెడ అందలేదట, అందుకని మెడ అందడం కోసం నాగలి మెడలో వేసి, ఆయన దగ్గర నాగలి ఉంటుంది కదా, దాంతో మెడలు వంచి పెళ్లి చేశాడు. పూర్వం మెడలోంచి పెళ్లి చేయించారన్నారే ఇదన్నమాట. ఈ విధంగా మెడ వంచి మరీ తాళి కట్టాడు అని గర్గ సంహితలో ఒక తమాషా కథ కూడా ఉన్నది. ఏమైతేనే బలరాముడు రేవతిని పెళ్లి చేసుకున్నాడు. అన్నగారి పెళ్ళయ్యాక ఇప్పుడు తమ్ముడు పెళ్లి జరగాలి కదా మరి. అందుకని తమ్ముడు గారు ఏం చేశారు, పూర్వం గరుత్మంతుడు స్వర్గం మీదకి దండయాత్రకి వెళ్లి ఇంద్రాది దేవతలను జయించి అమృతం తీసుకొచ్చినట్లుగా శిశుపాల జరాసంధ దంతవక్త్ర పౌండ్రక విదూరత సాల్వాదులందరినీ జయించి తానొక్కడే ధైర్యంగా వెళ్లి రుక్మిణిని తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడు. ఆ రుక్మిణి ఎటువంటిది, భీష్మకసుత, భీష్మకుడనే రాజుగారి కూతురు. రుక్మిణీదేవి లక్ష్మీదేవి వంశతో పుట్టింది, సుగుణాల రాశి, అటువంటి మహాత్మురాల్ని పెళ్లి చేసుకున్నాడు అని క్లుప్తంగా ముందు చెబుతాడు. ఎప్పుడు పరీక్షిత్తుకి సుకుడు, అప్పుడు సుకుడు అలా చెప్పగానే పరీక్షిత్ అన్నాడు, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకున్న కథ కట్టే కొట్టే తెచ్చానట్టుగా చెబితే నాకు కుదరదు, పూర్తిగా చెప్పాలి. ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం కోసం లోకమంతా నిరంతరం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడ అంత తేలిగ్గా ఎవరిని పెడితే వాళ్ళని అనుగ్రహించదు, ఒక్క పరమాత్ముడు కృష్ణుడిని మాత్రమే సేవిస్తుంది. అటువంటి రుక్మిణిని శిశుపాలుడు ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఈ పెళ్లి తతంగం ఎలా నడిచింది, పరమాత్ముడు ఎలా స్వీకరించాడు, ఈ ఘట్టమంతా పూర్తిగా చెప్పు. భగవంతుని కళ్యాణ కథ సమస్త లోకాలకి శుభం కలిగిస్తుంది. మన కళ్యాణం మనకి మాత్రమే కళ్యాణం, కానీ పరమాత్మ కళ్యాణం మొత్తం లోకమునకు క్షేమం కలిగిస్తుంది, కనుక లోక కళ్యాణం అంటారు దానిని. కాబట్టి చెప్పమనగా అప్పుడు ఆయన చెప్పాడు, విదర్భ అని ఒక దేశం ఉన్నది. అంటే ఇప్పుడు నాగపూర్ అంటున్నాం కదా మనం, మహారాష్ట్రలో ఉన్న నాగపూర ప్రాంతం అంతా కూడా విదర్భ అని పిలువబడుతుంది. ఇప్పటికి కూడా నాగపూర్కి దగ్గరలో కుండినపురం ఉన్నది. అక్కడ మన నాగపూర్ స్టేషన్ నుంచి ఒక 25 కిలోమీటర్లు వెడితే రుక్మిణీదేవి పూజించిన పరమేశ్వరుడి యొక్క ఆలయం ఉన్నది. ఎల్లా నిన్నదయ్య అని ఆ నందుండేశ్వరుడికి కూడా మనం దండం పెట్టాలి. కొంచెం కొంచెం కన్నడ నేర్చుకుంటాను, నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తిగా నేర్చుకుని కన్నడంలో కూడా ఉపన్యాసం చెప్పాలని నా కోరిక వచ్చేసింది. అందువల్ల చెబుతున్నాను ఏంటంటే, అద్భుతమైన భాషలు కదటండి ఇవన్నీ. ఈ భాషలన్నీ నేర్చుకుంటే మనకి యోగం పడుతుంది. ప్రతి భాషలో ఒక సౌకుమారి ఒక ఉంటుంది. మా చిన్నప్పుడు చెప్పేవారు కన్నడం కస్తూరి తెలుగు తేట అనేవారు. అంతకుమించి ఇంకెక్కువ మాట్లాడకూడదు. భగవంతుడు అన్ని ప్రాంతాల్లో ఉండి అన్ని ప్రాంతాలని తనవిగా భావించిన మహానుభావుడు ఆయన. అలాగే ఆ పరమాత్ముడు కుండినపురాన్ని చాలా ఇష్టపడేవాడు. ఆ కుండినపురం ఇప్పుడు మనకి నాగపూర్ దగ్గరే ఉంది. అక్కడ శివాలయం కూడా ఉన్నది, చాలా గొప్ప ఆలయం అది. దానిని భీష్ముకుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. భీష్ముకుడు అనే ఒక మహారాజు చాలా గొప్పవాడు. ఆయనకి 5 కొడుకులు పుట్టారు, రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రులు. 5 కొడుకులు వరుసగా పుట్టారట. ఎంతమంది కొడుకులు పుట్టినా ఒక్క కూతురు పుట్టకపోతే వాడు తరించడు అని శాస్త్రం చెబుతున్నది. మీరు చూడండి, మహాభారతం ఆదిపర్వంలో కూతురు లేకపోతే, ఆ కూతురికి మనుమలు లేక కొడుకులు పుట్టకపోతే, అంటే వీడికి దౌహిత్రుడు లేకపోతే వీడు నరకం నుంచి ఉద్ధరింపబడడు అని ఉంటుంది. మనం ఇంట్లో ఎవరికైనా తద్దినం పెట్టేటప్పుడు కూతురు కొడుకు పక్కన ఉండాలట. ఉదాహరణకి నేను మా నాన్నగారికి శ్రాద్ధం పెడితే అప్పుడు మా నాన్నగారి యొక్క కూతురు కొడుకు, అంటే మా అక్కగారి కొడుకు పక్కన ఉంటే ఆ శ్రాద్ధం సంపూర్ణమవుతుంది. స్వయంగా మదాలస చరిత్రలో మదాలస అలర్కుడికి సదాచారములు చెబుతూ ఈ మాట చెప్పింది మార్కండేయ పురాణంలో. కాబట్టి పూర్వకాలంలో ఆడపిల్ల కోసం బాగా తపస్సు చేసేవారు, కలలు కనేవారు. భీష్ముకుడు కూడా కూతురు కావాలి కావాలనుకున్నాడు. అదృష్టవశాత్తు భీష్ముకుడికి 5 కొడుకుల తర్వాత కూతురు పుట్టింది. ఆ కూతురు అచ్చం బంగారపు రంగులో ఉండేది, అందుకని ఆవిడికి రుక్మిణి అని పేరు పెట్టారు. 5 కొడుకుల తర్వాత పుట్టడం వల్ల ఈ కూతురు అంటే ఆయనకి ప్రాణం, నెత్తి మీద పెట్టుకు పెంచేట. ఆడపిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు పూర్వకాలం. తిట్టేవారు కాదు, కొట్టేవారు కాదు, అసలు ఆడపిల్లల్ని గౌరవించారు కాబట్టి ఈ దేశం బాగుపడిందండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ స్త్రీలని మనం గౌరవిస్తామో అక్కడ అమ్మవారి లక్ష్మి ఉంటుంది, సకల సంపదలు ఉంటాయి. ఈ రాజుగారు మొదట్లో చిన్న రాజుగారు, విదర్భ దేశం చిన్నది ఆ రోజుల్లో, కుండినపురం కూడా చిన్నది, పెద్ద డబ్బు లేదా రాజుగారికి. కానీ లక్ష్మీదేవి రుక్మిణిగా 5వ కూతురుగా ఆయనకి పుట్టగానే, 5 కొడుకుల తర్వాత కూతురుగా పుట్టగానే ఆయన జాతకం మారిపోయిందిట. ఇక్కడ రాశారు భాగవతంలో, బాలేందు రేఖ దోచిన లాలితయగు నపర దిక్కులాగున ధరణీ పాలు నిగేహము మెరసెను బాలిక జన్మిల్చి ఎదుగ భాసురమగుచున్. ఎప్పుడైనా అమావాస్య అయిపోయాక పాడ్యమి దాటి విదియ రాగానే, అంటే శుక్లపక్షంలో ద్వితీయ రాగానే, ఆకాశంలో చంద్రుడి యొక్క రేఖ సన్నగా కనపడుతుంది. దాన్ని ఏమంటాం, నెల పొడుపు అంటాం. చంద్రుడు అలా సన్నగా కనపడతాడు, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాడు, పూర్ణిమ నాటికి పూర్ణ చంద్రుడు అవుతాడు. అలాగే రుక్మిణీదేవి కూడా చిన్న పిల్లగా పుట్టింది ఆ ఇంట్లో, ఇది నెల పొడుపులాగా రోజు రోజు పెరిగింది. పెరగగానే చంద్రుడు పూర్ణబింబమైతే వెన్నెల ఎలా నేలకు అందుతుందో అలాగే రుక్మిణీదేవి పెరుగుతూ ఉన్న కొద్దీ రాజుగారికి సంపదలు పెరిగిపోయాయి. ఆయన ఇంట్లో కూర్చునే కుర్చీలు, పీటలు, మంచాలు, అన్నం తినే కంచాలు, ఇంట్లో ధాన్యం కొలుచుకునే కొంచాలు, ఈ విధంగా మంచాలు, కంచాలు, కొంచాలు ఒకటేమిటి, అన్ని బంగారమయమైపోయాయి. సర్వం సువర్ణమయ్యి అయ్యింది. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఇంకా బంగారానికి లోటేమిటి? ఆవిడ పేరే హిరణ్య స్వరూపిణి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని రోజు హిరణ్యవర్ణ అని ఆవిడ్ని స్తోత్రం చేస్తున్నాం. అందువల్ల ఆ ఇల్లంతా హిరణ్యమయమైపోయింది. రాజుగారు మంచి పేరు పొందాడు. ఈ చిన్నపిల్ల రోజు రోజుకి పెరిగి ఆటలాడుకోవడం మొదలుపెట్టింది. ఈమెకి అంతఃపురంలో చాలామంది చెలికెత్తెలు ఉన్నారు. స్నేహితురాళ్లతో కలిసి అప్పుడప్పుడు ఆవిడ బొమ్మలాటలాడేది. 2 బొమ్మలు తయారు చేసి, ఒకటి మగపిల్లవాడి బొమ్మ, ఒకటి ఆడపిల్ల బొమ్మ, అంటే వధూవరులు, ఇలా వధూవరుల్ని తయారు చేసేది. తయారు చేసి నేను మగ పెళ్లి వారు వచ్చి అనేదిట. ఆడపిల్లలకి మగ పెళ్లి వారి వైపు ఉండడం సరదాటమే, నేనల్లా వ్యాసుడు అన్నాడు. ఆడపిల్లలకేమో మగపిల్లి పెళ్లివారిగా మారడం, మగపిల్లలకి ఆడపెళ్లివారిగా మారడం ఓ ముచ్చట. అందుకని తన చెలికత్తెల్లో కొంతమందిని, మీరంతా ఆడపెళ్లివారు, నేను వరుడి పక్షం అని వరుడి బొమ్మను పక్కన పెట్టింది. వాళ్ల ద్వారా వధువు బొమ్మను పక్కన పెట్టి బొమ్మల పెళ్లిళ్ళు చేయించి తన అబలలతో స్నేహితురాళ్లతో వియ్యం పొందేది. వియ్యం పొంది అప్పుడప్పుడు ఇలా కాలు మీద కాలేసుకుని, మేము మగపెళ్లి వారం, మా అబ్బాయి కట్నాలు ఏమి ఇచ్చారనేదిట. పూర్వం పాటలు బాగా ఉండేవి, పెళ్లివారమండి మగ పెళ్లివారమండి, మా పాటలు వినేదెవరండి పెళ్లివారమండి. వీట సీమ చదువు చదువుకున్నట్ట, సీమ చదువుల మా అబ్బాయికి లక్షల కట్నం ఏదండి అని మగపెళ్లి వారు అడిగితే, బంగారం లాంటి మా అమ్మాయి కంటే కట్నం ఎక్కడుంది, ఈ కట్నం మీకు విశాఖపట్నం కంటే గొప్పదనేవారు. ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు తెప్పుకునేవారట. ఇలా రుక్మిణి కూడా చిన్నప్పుడు స్వయంగా అబలలతో వియ్యం అందేది, ముచ్చట్లాడేది, అప్పుడప్పుడు సొంతంగా అన్నం వండేది. వాటిని గుజ్జనగూళ్ళు అంటారు. చిన్నప్పుడు చూసారా పిల్లలు, చింతపండు అందులో కొంచెం కారం ఉప్పు కలుపుకు తినేసేవారు. ఆ రోజుల్లో ఏమిటో చింతపండు తింటే కూడా ఏమయ్యేది కాదు, ఇప్పుడు గట్టిగా ఏం తిన్నా అరగదు, గ్యాస్ ట్రబుల్. ఆ రోజుల్లో ఆరోగ్యవంతులు. గుజ్జనగూళ్ళు వండించి కొమరారా పెట్టించేది, ప్రేమగా అందరికీ పెట్టేదిట. అమ్మవారు జగన్మాత వండి ఆహారం పెడితే ఆహారం తిన్నవాడికి ఎంత ఆనందం కలిగేదో, అమృతంలో ఉండేదిట ఆవిడ చేతి ఆహారం. అప్పుడప్పుడు ఆవిడ మేడపైకి వెళ్ళి ఆ మేడ మీద ఒక బంగారపు ఉయ్యాలుండేది, ఆ ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ ఉంటే చెలికత్తెలు ఇలా ఉయ్యాల తోసేవారు. అప్పుడేం జరిగింది తెలిసిన, ఈవిడ కాళ్ళు ఇలా పెట్టి ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ఈ కాళ్ళు అలా ఆకాశం కేసి వెళ్ళిపోయేవి. అది చూడడానికి ఎలా ఉందో తెలుసా, ఆకాశంలో స్వర్గం ఉంది, స్వర్గంలో అప్సరసలు ఉన్నారు, ఆ అప్సరసలతో నాతో నృత్యంలో పోటీకి వస్తారా అని కయ్యానికి కాలు చాస్తున్నట్టు ఉండేదిట. డ్యాన్స్ పోటీకి కాలు చాచినట్టు ఉండేదిట. అంత అద్భుతంగా ఆవిడ ఉయ్యాలోగేది. ఇంకా దొడ్లో తోట ఉండేది, ఆ తోటలో మొక్కలుండేవి, మొక్కలకు చుట్టూతో బోధి చేచి అందులో నీళ్లు పోసి మొక్కల్ని పెంచేది. మొక్కల్ని పెంచండి, వనం పెంచండి, సుఖవనం పెంచండి, మీరు సుఖపడతారు అని చెప్పేదనమాట. ఈ విధంగా చెట్లని ఆవిడ పెంచేది. అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉండేది, ఆనందంగా మాట్లాడుతూ ఉండేది, ఇలా ఎన్నెన్నెన్నెన్నో లీలలు చేస్తూ ఉండేది. క్రమంగా ఆవిడ పెరిగి పెద్దదయ్యింది. సంగీతం, సాహిత్యం, నృత్యం అన్నీ నేర్చుకున్నది. 16 ఏళ్ళు వచ్చేసరికి పరమసుందరీమణి అయిపోయింది. జగన్మాత లక్ష్మి కదా, ఇంక అటువంటి సౌందర్యం ఎవరికీ లేదనమాట. ఇతర జనాలవి కృత్రిమ సౌందర్యం, మేకప్పులు ఇవి. ఆవిడ ఏ మేకప్పు లేకుండా సహజంగా పరమసుందరిగా ఉండేది. ఈవిడికి తండ్రి అంటే చాలా ఇష్టంట. ఆడపిల్లలకి ఎందుకో కానీ నేను చాలా చోట్ల చూశాను, ఆడపిల్లలకి ఈ బాడీ ఇచ్చిన డాడీ అంటే ఎంత ఇష్టమో జీడిగింజల్లో పట్టుకుంటారు. ఈవిడ కూడా ఎప్పుడు వాళ్ళ నాన్నగారి పక్కనే సింహాసనం మీద కూర్చునేది అట్లా వెళ్ళిపోయి అప్పుడప్పుడు. అక్కడ ఒక యోగం పట్టింది ఆవిడికి. ఏమిటిది, జగన్మాతకు కూడా యోగం పట్టిందన్న రహస్యానికి. ఈవిడెప్పుడు సింహాసనం మీద తండ్రితో పాటు కూర్చునున్నప్పుడు అక్కడికి నారదుడు లాంటి పెద్దలు వచ్చేవారు. నారద మహర్షి వంటి వాళ్ళు వచ్చి, మహారాజా, భీష్మక, మేమిప్పుడే ద్వారకా నగరం నుంచి వస్తున్నాం, ఈ ప్రపంచంలో అందగాడంటే కృష్ణుడే, ద్వారకా నగరాధీశ్వరుడు కృష్ణుడు పరమాత్మస్వరూపుడు, సుగుణాల రాశి, మహాత్ముడు, మహిమ కలిగిన వాడు, ఈ ప్రపంచంలో అటువంటి పురుషుడు మరొకడు లేడు, ఎంతెందుకు మీ అమ్మాయికి రుక్మిణికి భర్త అంటూ అయితే ఒక్క కృష్ణుడైతేనే బాగుంటుంది, కృష్ణుడు తప్ప రుక్మిణికి సరిపోయేవాడు ఎవరూ లేరు అని రుక్మిణి వింటూ ఉండగా పొగిడేవారు కృష్ణుడి గురించి. కావాలని, ఈవిడ వినాలని, ఈవిడ అన్నీ విని పులకించిపోయి ఆవిడ మనసులో ఏమనుకున్నది, తన తండ్రి గేహమున్నకు చనుదిల్చెడి అతిథి జనుల వలన కృష్ణుని రూపబల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. తన తండ్రి ఇంటికి వచ్చే అతిథుల ద్వారా కృష్ణుడి యొక్క రూపం, ఆయన బలం, ఆయన గుణం తెలుసుకుని నేను కృష్ణుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటాను, కృష్ణుడే నా భర్త అని మనస్సులో నిర్ధారణ చేసుకుంది. నిజానికి ఆవిడ కృష్ణుణ్ణి ఇంకా చూడలేదు ఈ జన్మలో. చూడకుండా ఒక వ్యక్తి యొక్క గుణములు విని ప్రేమిస్తే దానికి పూర్వ అనురాగము అంటే చూడడానికి ముందే అనురాగం పొందడం అంటారు, పూర్వ అనురాగం వచ్చింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కనిపెట్టాలి, కృష్ణుడే నా భర్త అనుకున్నది ఆవిడ. ఇలా ఆవిడ అనుకోగానే ఇక్కడ నుంచి ఈ నారదాదులు కృష్ణుడి దగ్గరికి వెళ్ళేవారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ మేము ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో తెలుసా అనగానే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుని అన్ని ఎరిగి కూడా ఏమి ఎరగనట్టుగా, ఎక్కడ నుంచి వచ్చారు అని అడిగేవాట. మేమిప్పుడే భీష్మక మహారాజు గారి దగ్గర నుంచి వచ్చాం, ఆ భీష్మక మహారాజు గారికి 5 కొడుకుల తర్వాత ఒక్క కూతురు లేకలేక పుట్టింది. ఆ కూతురు రుక్మిణి ఎటువంటిది అనుకుంటావు, బంగారం లాంటి రంగు, మంచి గుణములు కలిగింది, విద్య కలిగింది, వినయం కలిగింది, అటువంటి సుందరి ఉండదు ఈ ప్రపంచంలో, ఆవిడ నీకు ఇల్లాలు కాదగినది అని పొగిడేవారు. కృష్ణుడు అది విన్నాడు. ఆలలన రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగల్ బాలారత్నము తనకెల్లాలుగచే కొందు ననుచు హరియుల్ తలచన్. రుక్మిణీదేవి యొక్క రూపం, ఆవిడ లక్షణం, గుణం, మంచి చరిత్ర ఇవన్నీ విని శ్రీకృష్ణుడు ఈమెను కూడా స్వీకరిస్తాననుకున్నాడు. ఇందాక రుక్మిణి ఏమంది, నాకు కృష్ణుడే భర్త అంది. ఈయన ఏమంటున్నాడు, ఈమెను కూడా స్వీకరిస్తానన్నాడు. ఏమిటి తేడా? రుక్మిణి మన జీవులకు ప్రతీక, మనందరం జీవులం, మన జీవులకు ప్రతీకగా జీవాత్మ స్వరూపిణిగా రుక్మిణి వచ్చింది. కానీ కృష్ణుడు పరమాత్మ, పరమాత్మకి మనం అందరం కావాలి, మన మధ్యలోకి రావాలి, వెనక్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఆయనకి పద్మాకర్ గారు కావాలి, ఎదురుగుండా ఉన్న పద్మావతి కావాలి, సుధాకరుడు కావాలి, ఇంకో సుధావతి కావాలి. ఒక్కడే కావాలంటే ఎలాగ మరి మిగతా జీవులు ఏమైపోతారు? అందుకని ఆయన ఈమెను కూడా ముఖ్య భార్యగా స్వీకరిస్తానన్నాడు. పరమాత్మగా వచ్చినప్పుడు నిష్పక్షపాతంగా ఉండాలి, సుగుణములు ఉన్న వాళ్ళని దగ్గరికి తీసుకోవాలి, మిగతా వాళ్ళని కూడా గౌరవించాలి. అదే రుక్మిణి అలా కాదుగా, జీవాత్మ గనక మన జీవులకి పరమాత్ముడు ఒక్కడే దిక్కు గనక ఆయన తప్ప మాకెవరూ వద్దనుకుంది ఆవిడ. ఈ విధంగా ఇద్దరు ఒకరినొకరు అలా ప్రేమించుకున్నారు. కృష్ణుడు ఆమెను చూడకుండానే పెద్దలు చెప్పిన మాటల ద్వారా ప్రేమలో పడ్డాడు. సాధారణంగా వధువు ప్రేమిస్తే వరుడు ప్రేమించడు, వరుడు ప్రేమిస్తే వధువు ప్రేమించదు. ఈ ఇద్దరు ప్రేమించుకున్న వివాహం జరగకపోవచ్చు. కానీ ఇక్కడిద్దరూ పూర్వ పరస్పర అనురాగం పొందారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండానే అనురాగంలో పడ్డారు, వారికి వివాహం జరిగింది. అందుకే దీనికి కళ్యాణగాథ అని పేరు అన్నమాట. అందులో కూడా ప్రేమలో పడేటప్పుడు ఎలా పడాలో ఏమిటో ఇప్పుడు ఈ కథలో తెలుసుకుందాం. మళ్ళీ ఈ కథ వినేసి మేము కూడా కృష్ణుడిలాగే రుక్మిణిలాగే ప్రేమలో పడచ్చా అంటారేమోననే ఈ కథలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి, మలుపులు చెప్పారు. ఇప్పుడు రుక్మిణి ఈయన్ని ప్రేమించింది, కృష్ణుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈలోపు రుక్మిణీదేవి పెద్దన్నగారు, వాడి పేరు రుక్మి, భీష్మక మహారాజు గారి పెద్ద కొడుకు, ఎంతటి మహానుభావుడు ఈ ప్రపంచంలో ఉండడు. అసలు నిజం చెప్పాలంటే ఈ రాజకీయ నాయకులందరికీ అసలు లీడరు వాడు. వీడికి చిన్నప్పటి నుంచి జరాసంధుడితోటి, శిశుపాలుడితోటి, దంతవక్త్రుడితోటి, విదూరధుడితోటి, పౌండ్రక వాసుదేవుడితోటి, సాల్వుడితోటి స్నేహం. వీళ్ళంతా గొప్ప బ్యాచ్ అన్నమాట, మహానుభావులు వీళ్ళు. ఈ ప్రపంచంలో వీళ్ళకున్న అలవాట్లు ఏమేంటో తెలుసా? పొద్దునుంచి సాయంకాలం దాకా తాగడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. ఈ తీర్థం పుచ్చుకోవడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. జోదంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇంకా ఇతరులను చంపడంలో, పిచ్చి పిచ్చి పనులు చేయటంలో, వ్యభిచారాదుల్లో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ గ్యాంగ్ అంతా ఒక చోట చేరారన్నమాట. అందుకే మన స్నేహితులు బట్టి మన బుద్ధులు ఎలా ఉంటాయి. అందులో పౌండ్రక వాసుదేవుడు అని ఒకడు ఉన్నాడు, వాడు నేనే కృష్ణుడు అన్నట్ట. అచ్చం కృష్ణుడిలాగా ఓ శంఖం, చక్రం, గద కూడా చేయించుకుని, మళ్ళీ ఆ గద ఇంత పెద్ద గద, ఇనప గద చేయించుకుని, నా గద నేనే ఎత్తలేను, ఓ 100 మంది వచ్చి చేత్తో పట్టుకుని నా వెనకత నిలబెట్టండి అనేవాడు. వాడికి కృష్ణుడు అంటే విరోధం. చెప్పాగా భాగవతంలో చాలా అద్భుతమైన కథలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళంతా కలిసి ఒకడు నేనే కృష్ణుణ్ణి, నేనే మహారాజుని, ఆ కృష్ణుడు కేవలం సామాన్యుడు, వాడు ఎందుకు పనికిరాడు అని తిట్టుకుంటూ కూర్చుంటారు. వీళ్ళ పని ఎప్పుడు కూడా కృష్ణుడిని తిట్టడం అనమాట. అందువల్ల ఈ రుక్మి అనేవాడు ఒక రోజున జరాసంధాదులకు లోబడి, నా చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను, శిశుపాలుడి వంటి మహారాజు ఈ ప్రపంచంలో లేడు, సీసా ఎత్తితే గడగడగడగడ గుండిగలు తగ్గేటటువంటి వాడు నాకు బావగారవ్వాలి, కానీ పనికి మన పాలు తగ్గేవాడు నాకు బావడం ఏమిటి, శిశుపాలుడు తప్ప పశుపాలుడు నాకు భర్త అక్కర్లేదు అనుకుని వాడు తన చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి తాంబూలం ఇచ్చి వచ్చేసేట. తల్లిదండ్రులకు చెప్పకుండా, నేను తాంబూలం ఇచ్చి వచ్చాను తన్నుకు చావండి అన్నాడు. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారిని, నాన్నగారు నేను పెళ్ళి మా చెల్లెలకి పూర్తిగా ఫిక్స్ చేసి వచ్చేసాను, మ్యాచ్ ఫిక్సేషన్ అయిపోయింది, సంసిద్ధం అయిపోయింది, శుభముహూర్తం కూడా పెట్టేశాను, నా చెల్లెల్ని శిశుపాలుడికి ఇచ్చి చేసేస్తున్నాను అన్నాడు. పాపం తండ్రి గారు, ఈ పెద్దాడి చేతిలో కీలుబొమ్మ, పెద్ద కొడుకు ఏం చెబితే అది వింటాడు, వాడికి వ్యతిరేకంగా నడుచుకోలేడు, అందుకని నువ్వు ఎలా చెబితే అలాగే రానాయన అన్నట్ట. బంధువులంతా ఉత్తములు గనక రుక్మిణిని శిశుపాలుడికి ఇవ్వడం ఏమిట్రా కర్మ కాకపోతే, ఆ నీచుడు వాడు త్రాష్టుడు వాడికి ఇవ్వడం ఏమిటి, శ్రీకృష్ణుడు పరమాత్మకి ఇద్దామంటే మీరెవరు మాట్లాడడానికి, నా చెల్లెలు నా ఇష్టం, నా చెల్లెలు పెళ్లి నేననుకున్న వాడితో జరగాలి, శిశుపాలుడితోటే పెళ్లి అన్నాడు వాడు. ఎవ్వరూ కిక్కురుమనలేదు. ఇది తెలుసుకున్నది రుక్మిణి. నేను మనసా వాచ కర్మడా కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మధ్యలో మా అన్నగారు, వీడు అన్న కాదు దున్నలా ఉన్నాడు, ఈ దౌర్భాగ్యుడేమో శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని తాంబూలం కూడా ఇచ్చాడు, ముహూర్తం కూడా పెట్టించేసేట పైగా లగ్నం పెట్టించుకొచ్చాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనస్సులో చాలా బెంగ పెట్టుకుంది. అన్న తలంపుతా నిరిగి అన్నవనీరజగంధి లోన ఆపన్నత నుంది ఆప్తుడగు బ్రాహ్మణు నొక్కని చీరి గర్వ సంచన్నుడు రుక్మి నేడు నను చైద్యునకి చదనంచునున్నవాడెన్ని విధం బులంజని బుధేశ్వర చక్రికి విన్నవింపవే. అన్నగారి ఆలోచన తెలుసుకున్నది, తన పెళ్లి తనకిష్టం లేనివాడితో జరుగుతుంది అని భయపడింది, ఏడ్చింది. ఎవరికైనా చెప్పుకుందామంటే తన గోడు వినేవాళ్ళు లేరు, ఈ అంతఃపురంలో రుక్మికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు ఒక్కడు లేడు, అందుకని ఏం చేయాలో తెలియక కష్టకాలంలో గురువుల పాదములను ఆశ్రయించాలి అనుకున్నది. అక్కడ ఆవిడ జాతకం మారిపోయిందిట. ఆవిడ గురువు పేరు అగ్నిద్యోతనుడు, చిన్నప్పటి నుంచి పాఠం చెప్పాడు, పైగా వాళ్ళకి కులపురోహితుడు మహాత్ముడు ఆయనని పిలిచింది. ఏకాంతంగా గదిలోకి పిలిచి ఆయన కాళ్ళకి నమస్కరించి, మహాత్మా చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు, విద్యాబుద్ధులు చెప్పావు, నన్ను అనుగ్రహించావు, ఇప్పుడు కూడా అనుగ్రహించాలి, నేను మనస వాచ కర్మణ కృష్ణుణ్ణే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఇంతలో మా అన్నయ్య నా నిర్ణయం వ్యతిరేకించి శిశుపాలుడితో నా కళ్యాణం నిర్ణయించాడు, రేపో మాపో పెళ్లి జరుగుతుంది, ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నాకు కుదరదు, ఒకవేళ పెళ్లి వాడితో జరిగితే మాత్రం నేను ఆత్మహత్య చేసుకుంటాను తప్ప పెళ్లి పీటల మీద కూర్చోను, నేను చావకుండా కృష్ణుడిని పెళ్లి చేసుకోవాలంటే జీవించాలంటే నువ్వే ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నేను ఆయనని ప్రేమించాననే వార్త చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి మా ఇద్దరికి కళ్యాణం జరిపించు, ఈ పుణ్యం నువ్వే కట్టుకో. అమ్మాయి, నీకు శిశుపాలుణ్ణి చేసుకోవటం ఇష్టం లేకపోతే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పెళ్ళి వద్దు అని గట్టిగా చెప్పొచ్చు కదా అని నువ్వు అడుగుతావేమో. నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పినా ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే మా నాన్న మా పెద్దన్నయ్య చేతిలో కీలు బొమ్మ, మా పెద్దన్న ఎటువంటి వాడో తెలిసినా వాడు మా నాన్నగారి దగ్గరకు వచ్చి, నాన్నగారు నేను చెల్లెలి పెళ్ళి నిర్ణయించాను, ముహూర్తం పెట్టించాను, మీరు ఊ అంటే మీ చేతుల మీదుగా కన్యాదానం జరుగుతుంది, మీరు కాదంటే మిమ్మల్ని జైల్లో పెట్టి ఆ పెళ్లి నేనే జరిపిస్తాను, మీరు ఊ అంటారా కాదంటారా అన్నట్ట. ఇప్పుడు ఏమంటాడు చెప్పండి వాడు, మీరు ఊ అంటే మీ చేతుల మీదుగా పెళ్ళి అవుతుంది, కాదంటే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది, మిమ్మల్ని జైల్లో తోసి మరీ నేనే పెళ్లి చేస్తానన్నట్ట. అప్పుడు తండ్రి చేతులు కట్టుకుని, వద్దురా నాయన, కంసుడు వాళ్ళ నాన్నని జైల్లో పెడితే వాళ్ళ నాన్న ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు, ఈ రిటైర్మెంట్ అయిన వయస్సులో నేను ఆ చెరసాల దుఃఖం అనుభవించలేను రా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు ఎలా చెబితే అలాగే అన్నాడు మా నాన్న. అందువల్ల కొడుకుకి వ్యతిరేకంగా మా నాన్నగారు ఏమీ చెయ్యలేడు, కనుక మా నాన్న దగ్గరకి వెళ్ళి ఈ పెళ్లి ఆపమన్నా ఆగదు, నువ్వే ఏదో ఒక ప్రయత్నంతో ద్వారకా నగరానికి వెళ్ళి పరమాత్ముడి ఇక్కడికి తీసుకురావాలి అని కొన్ని రహస్య వచనములు ఆయన చెవిలో చెప్పింది, చెప్పి పంపించింది. ఇప్పుడు ఆయన రుక్మిణీదేవిని ఓదార్చి ఏకధాటిన 7 రోజులు నడుచుకుని విదర్భ అంటే చెప్పగా నాగపూరు, అక్కడి నుంచి బయలుదేరి కుండిన పొర నుంచి గుజరాత్లో ఎక్కడో చిట్ట చివర ఓఖా దగ్గర పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రంలో ఉంటుంది ద్వారక, ఆ సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకా నగరానికి 7 రోజులు కాలినడకన హుటాహుటిని వెళ్ళిపోయాడు, 7 అహోరాత్రములు అన్నారు పైగా, ఏకధాటి నడవాలి కదా మరి, లేకపోతే కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేడు, అందువల్ల రాత్రి పగలు విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా నడిచాడు, చిట్ట చివరికి ద్వారకా నగరానికి వెళ్ళాడు. ఇక్కడ వ్రజభాగవతంలో ఓ తమాషా కథ ఉందండోయ్, పాపం ఈయన నడిచి నడిచి 7 రోజులు నడవాలండి, పగలు నడిచేట రాత్రి నడిచేట, విశ్రాంతి లేదట, నిద్ర లేదట, దానివల్ల ఎంత కష్టం. అందువల్ల ఒకరోజు ఏం చేశాడనమాట, నడుస్తూ నడుస్తూ ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు, తీరా మెలకు వచ్చి చూసేసరికి కంగారు వచ్చింది ఆయనకి, అయ్యయ్యో పెళ్లి ముహూర్తం చూస్తే దగ్గరకు వచ్చింది, నేను తొందరపడి నిద్రపోయాను, ఇప్పుడు ఈ నిద్రట్లోంచి మెలకు వచ్చింది, ఎంత దూరం ప్రయాణం చెయ్యాలో, అసలు నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలనా లేదా, తీరా ముహూర్తం దాటిపోతుందా అని కంగారు పడుతూ నిద్రట్లోంచి లేచి ఎక్కడున్నానా అని చూసుకున్నట్ట. అక్కడ కొంతమంది జనం హడావిడిగా తిరుగుతున్నారు, ఈయన, అయ్యా నేను అడవిలో పడుకుని నిద్రపోయానండి, ఇప్పుడు చూస్తే జనం కనపడుతున్నారు, నేను ఎక్కడున్నాను అని అడిగితే ఏమయ్యా ఆ మాత్రం తెలియట్లేదా, అదే సుధర్మ సభ, శ్రీకృష్ణ పరమాత్మ సభ, నువ్వు కృష్ణుడి యొక్క సభాభవనానికి ఎదురుగుండా ఉండి ఎక్కడున్నానంటావేమిటి అన్నట్ట. ఈయన నిద్రపోతే తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని అడవిలో నిద్రపోతున్నాయని తన సభాభవనం దగ్గరికి తానే తెచ్చుకున్నట్టు కృష్ణుడు. ఇప్పుడు ఆయన ఓహో ఇక్కడే ఉన్నానా అని అనుకుని చూశాడు, ఎదురుగుండా ఒక పెద్ద సభాభవనం ఉన్నది, దాని పేరు సుధర్మ. దానిని ఒకప్పుడు విశ్వకర్మ అనే మహానుభావుడు, విశ్వకర్మ కూడా విష్ణువే, అందుకే విష్ణు యొక్క సహస్రనామాల్లో విశ్వకర్మ అని ఒక నామం లేదు. ఆ భగవంతుడే ఈ విశ్వకర్మ రూపంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఆయనే ఈ సుధర్మ సభని నిర్మాణం చేసి దేవతలకు ఇచ్చాడు. ఆ దేవతలు ఈ సుధర్మ సభని, అది మొబైల్ సభ, ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకుపోవచ్చు అనమాట, దాన్ని కృష్ణుడికి ఇచ్చారు. కృష్ణుడు ఉన్నంతకాలం ఆ సభాభవనం అక్కడ ఉంటుంది. కృష్ణుడు అవతారం చాలించగానే ఈ సభ మొత్తం ఆకాశానికి ఎగిరిపోయి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఆ సుధర్మ సభలో ఒక అద్భుతమైన సువర్ణ సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద కృష్ణ పరమాత్మ కూర్చునున్నాడు. ఆ సమయంలో ఆయన ఏకాంతంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు. ఇక్కడెక్కడో ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చుని ఉన్న కృష్ణుణ్ణి దూరం నుంచే చూచాడు ఈ బ్రాహ్మణ అగ్నిద్యోతనుడు. ఆయన పరుగు పరుగున సభాభవనంలోకి వస్తూ ఉంటే కృష్ణుడు సింహాసనం మీద నుంచి లేచి ఎదురుగా వెళ్ళి, విప్రభక్తి కలిగిన వాడు గనక, పరమాత్మ కూడా బ్రాహ్మణ భక్తి కలిగిన వాడై ఆయన్ని తీసుకొచ్చాడు, తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అది పరమాత్మ యొక్క కరుణ. పరమాత్ముడు ఎటువంటి వాడో తెలిసినా నిజానికి ఆయన చెబితే ఆయన కిందే కూర్చుంటాడు అగ్నిజ్యోతనుడు. అగ్నిజ్యోతనుడికి కృష్ణుడు భగవంతుడని తెలుసు, కానీ భగవంతుడు కదా, కరుణాస్వరూపుడు కదా, అందుకని మంచి సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టాట. అందుకని ఆయన భగవంతుడు అన్నారు. ఇప్పుడు అర్థమైంది ఆయన భగవంతుడని, నన్ను అట్టుకొచ్చి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా. నాయన ఇక్కడ కూర్చుని పురాణం చెప్పండి, చెప్పను, నేను చెబుతాను. కానీ ఆయనకి ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఏం చేస్తారనమాట, పురాణం చెబుతున్నాడు పోన్లే పాపం పిచ్చి ప్రేమడు అనుకుని ఇంత సింహాసనం పట్టుకొచ్చి నాకు ఇచ్చారు. కాకపోతే కనకపు సింహాసనం అయితే పద్యం మళ్ళీ గుర్తొస్తుంది అనుకుని కనకం బదులుగా కొంచెం మెత్తని సింహాసనం వేశారు, ఎందుకైనా మంచిదని. భగవంతుని యొక్క లీలలు ఏమిటో మీకు ఎప్పటికప్పుడు ఇప్పుడే ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి ఆ రోజుల్లో ఎలా ఉందో మీకు తెలిసే ఉంటుంది. ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి బంగారు పళ్ళెం తెచ్చి ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టి కాళ్ళు కడిగి, అందరూ కృష్ణుడి కాళ్ళు కడుగుతారు, ఈయన ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు. జల్లుకుని లోక ప్రశస్త హస్తం, అభయహస్తం కృష్ణుడిది, ఆ చేతులతో కాళ్ళు నొక్కేట ఆయనకి. భాగవతంలో చదివినప్పుడల్లా కళ్ళ వెంబడి నీళ్లు వస్తాయి. అందరినీ అనుగ్రహించే పవిత్ర హస్తంతో ఈయన పాదాలు ఎందుకు ఒత్తాడో తెలుసా, పాపం 7 రోజులు నడిచి నడిచి అలసిపోయావా, ట్రావెలింగ్ చేసి చేసి అలసిపోయావా నాయన అని కాళ్ళు నొక్కి మొత్తం అలసటంతా తొలగించాడు. అప్పుడు ఆయన పక్కన తన సింహాసనం మీద కూర్చుని మెల్లగా కుశల ప్రశ్నలు వేశాడు. బ్రాహ్మణోత్తమ, నీ ముఖంలో సంతోషం కనపడుతోంది, ఇలా సంతోషంగా ఉన్నవాళ్ళంటే నాకు ఇష్టం, ఎప్పుడు నవ్వు ముఖంతో సంతోషంతో ఉండేవాళ్ళని నేను ప్రేమిస్తాను, ఎప్పుడు ఏడుపు మొహాలతో దిక్కుమాల మొహాలతో నవ్వు లేకుండా ఉన్నవాళ్ళంటే నాకు చిరాకన్నాడు ఆయన. నేనన్నాం కదా భాగవతంలో ఉన్నమాట, జగతీ సురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమెయ్యది అయిన ప్రాప్యంపహర్షించు బ్రాహ్మణుండు, తన ధర్మమునను తరలడా ధర్మంబు కోరికల తనికి కురియుచుండి సంతోషి కాడేని శక్రుడై నన్నసించు, నిర్ధనుండై నన్ను నిద్రవోవు సంతసించనేని, సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులే నొనర్తు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు సంతోషంతో కనపడుతున్నావు, తనకి ఏమి వస్తే దానితో సంతోషించేవాడంటే నాకు ఇష్టం. జ్ఞానులు అలాగే ఉంటారు. జ్ఞాని అనగా ఎవడు, తనకి ప్రాప్తించిన సంపదకి సంతోషం చెందాలి, ఇంకా రావాలి ఇంకా రావాలి, కోట్లు రావాలి కోట్లు రావాలని నిరంతరం గుండెపోట్లు తెచ్చుకోకూడదు. కోట్లు కోసం పోట్లు తెచ్చుకుంటామా? జీవితం అంతా సుఖంతో ఉండాలంటే, శాంతితో ఉండాలంటే సంతృప్తి కావాలి.
సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నశిస్తాడు, సంతోషం ఉంటే కటిక దరిద్రుడు కూడా నిద్రపోతాడు. ప్లాట్ఫారం మీద ముష్టాడు హైగా నిద్రపోతాడు, రోజు కోట్లు సంపాదించేటటువంటి వాళ్ళు హంసతూలిక తల్పం మీద కూడా నిద్రపోలేరు. అందుకే నాకు సంతోషంతో ఉన్నవాళ్ళంటే ఇష్టం. ఎవరెవరికి నేను నమస్కారం చేస్తానో తెలిసినా కృష్ణుడు చెప్పాడు, నేను కొందరికి నమస్కరిస్తాను. ఎవరెవరు వాళ్ళు? ఎప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు, తనకొచ్చిన డబ్బుతో సంతోషించేవాళ్ళు, శాంతంగా ఉండేవాళ్ళు, సజ్జనులు, గర్వము లేనివారు. ఇటువంటి వారికి నేను నమస్కరిస్తాను. నీవు అటువంటి వాడివి. నీలాంటి వాడికి ఆనందం కలిగిస్తున్న మీ రాజుగారు ఎంత గొప్పవాడో. ఏ దేశం నుంచి ఇక్కడికి వచ్చావు? ఈ భయంకర సముద్రం మధ్యలో ఉన్న ద్వారకా నగరమునకు రావడం అంత తేలిక కాదు. అటువంటిది ద్వారకా నగరమునకు రాగలిగావంటే నువ్వు నిజంగా నాకు ఆత్మీయుడవై ఉంటావు. నువ్వు ఇక్కడికి వచ్చిన పనేమిటో చెబితే నీవడిగిన కోరిక తక్షణం తీరుస్తాను, కోరుకో, ఏం కావాలన్నా ఇస్తాను అనగానే, పరమాత్మ నీకు అన్నీ తెలుసు, తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నావు గనక చెబుతున్నాను విను. నేను కుండినపురం నుంచి వచ్చాను, విదర్భరాజుగారు భీష్మకుడి దగ్గర నుంచి వచ్చాను. ఆ రాజుగారికి వరుసగా రుక్మి, రుక్మరథ, రుక్మకేశ, రుక్మబాహు, రుక్మనేత్రులని ఐదుగురు కొడుకులున్నారు. ఐదుగురు కొడుకుల తర్వాత నా శిష్యురాలు, నా బంగారు తల్లి రుక్మిణి కూతురుగా పుట్టింది. ఆమె మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధిగా నిన్నే ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకని ఆవిడ తన ప్రేమ సందేశం నా ద్వారా పంపింది. ఆమె పంపిన సందేశం నీకు వినిపిస్తాను, ఇది ఏకాంతం గనక. ఏ నీ గుణములు కర్ణేంద్రియం బులు శోక దేహతాపం బులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షంప కన్నులకు అఖిలార్థ లాభం బులు అగుచునుడు, ఏ నీ లసన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు రాయు, ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వం భూ పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు. కరుణజూడుము కంసారి కలవిదారీ శ్రీయుతాకార మానిని చిత్తచోర. మా రుక్మిణి చెప్పిన మాటలు చెబుతున్నాను విను. కృష్ణ, నీ పాదములను రోజూ సేవిస్తే సమస్త లోకాల్లో అందరికంటే గొప్పవాడవుతాడు. నీ పాదాలు పట్టుకున్నవాడు మూడు లోకాలు పరిపాలిస్తాడు, ముల్లోకాల్లో గొప్పవాడవుతాడు. నీ పవిత్ర నామాన్ని కృష్ణ 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 అనే నామమును నిరంతరం జపం చేస్తే ఆ క్షణమే సంసార బంధములు తొలగి ముక్తి కలుగుతుంది. కళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ కళ్ళతో నిత్యం నీ రూపం చూడాలి. నీ రూపాన్ని ప్రేమతో నిరంతరం చూడగలిగితే ఆ క్షణమే వాడికి సంసార దుఃఖములు సమసిపోతాయి, శాశ్వత కైవల్యం లభిస్తుంది. కళ్ళు ఇచ్చినందుకు నీ రూపం చూడాలి తప్ప పనికి మారిన రూపాలు చూడకూడదు. ఎందుకు ఈ దరిద్రపు వాట్సాప్లు నిరంతరం చూసుకుని దానివల్ల ఏమవుతావు? నీ బతుకే వాట్ అయిపోతుంది చివరికి. కాబట్టి నీ రూపం తప్ప ఇంకేదీ చూడకూడదని కోరుకుంటున్నాను. పవిత్రమైన నీ రూపం, నీ గుణములు ఇవన్నీ వింటూ నా జీవితం చరితార్థం చేసుకోవాలి. ఒక్కసారి నీ గుణములు చెవిలో పెడితే, ఎవరన్నా నీ గురించి వర్ణిస్తూ ఉంటే, అవి చెవితో వింటే ఆ క్షణమే వాడు సకల లోకాలలోనూ ఉత్తముడవుతాడు. అంత గొప్పవాడివి నువ్వు, అందుకే నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆడవాళ్ళకి పూర్వం సిగ్గు అని ఒకటి ఉండేది. లాస్ట్ ఇయర్లో అంటే కొంచెం పాత జన్మల్లో ఓ 25 ఏళ్ల క్రితం సిగ్గు అని ఓ పదార్థం ఉండేదిలేండి. అందుకని ఆవిడ ఏమంటుందంటే, మేము స్త్రీలం, సహజంగా మాలో బిడియం ఉంటుంది. ఇప్పుడు నేను నానలేదు, సిగ్గు విడిచిపెట్టి నిన్నే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోమని కబుర్లు పెట్టాను. ఆడవాళ్ళు తెగించి ఇలా కబురు పెట్టినందుకు క్షమించు అంటుంది పాపం ఆవిడ. మళ్ళీ, తండ్రి నువ్వెటువంటి వాడివి? కరుణ చూసేవాడివి, కరుణాస్వరూపుడివి. అంతలోనే కరుణ చూడమంటుంది కంసారి. ఎంత కరుణాస్వరూపుడివో, కంసుడి లాంటి వాళ్ళు వస్తే మాత్రం చీల్చి చెండాడతావు. ఒక్క కంసుడినే కాదు, కలవిదారి పాపాత్ములందరినీ చీల్చి చెండాడతావు. పరమ పాపాత్ముడు ఒకడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, వాడిని చెండాడావంటే నువ్వు నిజంగా కలవిదారివి, లేకపోతే కలవిదారివి కాదు, దెప్పడం అంటారు దీన్ని. మళ్ళీ అంతలోనే శ్రీయుతాకార పరమ పవిత్ర లక్ష్మీస్వరూప శుభాకార మానినీ చిత్తచోర స్త్రీల హృదయములను అపహరించిన వాడ. ఆడవాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారో చెప్పిందండి ఆవిడ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రుక్మిణి ప్రేమించింది మేము ప్రేమించకూడదా అంటే రుక్మిణి ఎటువంటి వాళ్ళని ప్రేమించాలో మనకి కొన్ని నియమాలు చెప్పింది. ఈ గుణములుంటేనే ప్రేమించాలట. ధన్యుల్ లోక గుణాభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితుల్ నిన్ను ఏ కన్యల్ కోరరు కోరదే మునురమాకాంతాలలామంబు రాజన్యానేక పసింహన వలననే జన్మించనే మోహముల్. తన జీవితమంతా సక్రమంగా గడిపి జీవితాన్ని సార్థకం చేసుకుంటే వాడిని ధన్యుడు అంటారు. మనం ఎందుకు పుట్టామో ఆ పని సక్రమంగా చేయాలి, జీవితాన్ని జాగ్రత్తగా గడపాలి. అలా గడిపిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది స్త్రీ. రెండవది, లోకంలో ఉండే మంచి గుణములన్నీ ఒక చోట ఎవరి దగ్గర ఉంటాయో ఆ మంచి గుణాలు కలిగిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఒకడు ధన్యుడు, మంచి గుణములు కలిగిన వాడు, కానీ వంశంలో మంచి వంశంలో పుట్టకపోతే ఎలాగా, పనికి మళ్ళీ వంశంలో పుడితే ప్రమాదం కదా. నీ దగ్గర మంచి కులము కూడా ఉన్నది కాబట్టి నిన్ను నేను ప్రేమించాను. కొందరు ధన్యులు అందంగా ఉంటారు, మంచి గుణాలతో ఉంటారు, మంచి కులంలో పుడతారు, కానీ ఏం లాభం, చదువుకోరు, విద్య లేకపోతే ఎలా పెళ్లి చేసుకుంటారు, అక్షరం ముక్కరాని వాడిని కూకోయండి కూకోయండి అంటే ఎలాగా, సక్రమంగా మాట్లాడాలి. కాబట్టి విద్య కూడా ఉంటేనే స్త్రీ ప్రేమిస్తుంది. విద్య కూడా ఉన్నా ఇందాక చెప్పినట్టుగా వాడు జీవితం జాగ్రత్తగా గడిపాడు, సఫలమైన జీవితం గడిపాడు, మంచి గుణములు ఉన్నాయి, కులం ఉన్నది, విద్య కూడా ఉంది, కానీ అందంగా లేడు, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటాం. నీ దగ్గర రూపము కూడా ఉంది, ఏం అందగాడివయ్యా బాబు నువ్వు, నీలాంటి రూపం ఉన్నవాడిని ఎవరైనా ప్రేమిస్తారు. ఒక్కొక్కడి దగ్గర రూపమున్న ముసలాడు వాడు, కొంతమంది ముసలాడు కూడా అందంగా ఉంటారండి, ఏమిటో మరి జుట్టుకి ఏం వేస్తారో తెలియదు, కానీ ఆ జుట్టు వేసినంత మేకప్ వేసి వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే పాతికేళ్ల కుర్రాళ్ళ నటిస్తాడు, శరీరం నటించద్దు మరి. కాబట్టి తారుణ్య రూపంతో పాటు యౌవనము కూడా ఉండాలి. ఏదో పద్మాకర్ గారిలో యువకుడైతే చూస్తారు, కానీ ఎవరన్నా లేకపోతే ఎవరు చూస్తారు. కాబట్టి తారుణ్య యౌవనము కూడా ఉండాలి. ఏది ఇందాక చెప్పినట్టుగా ధన్యుడు, లోక గుణాభిరాముడు, కులం ఉన్నది, విద్యం ఉంది, అందం ఉంది, యౌవనం ఉంది, కానీ మంచితనం లేకపోతే ఉపయోగం ఉంది. సుజనుడు గాడు వాడు, క్రూరుడు వాడు, అటువంటి వాడిని ఎవరిని ప్రేమిస్తారా, ప్రేమించరు. నీ దగ్గర సౌజన్య మంచితనం కూడా ఉంది, ఇన్ని ఉంటే మాత్రం డబ్బులు లేకపోతే ఎలాగా, ఎంత ఉన్నా రెడీ క్యాష్, లేకపోతే వాడి జీవితమే స్మాష్. కాబట్టి శ్రీ, నీ దగ్గర సంపద కూడా ఉంది, ఇన్ని ఉన్నాయి, కానీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఏ రిక్షాలోనో లేకపోతే కారులోనో పెడుతుంటే రౌడీ గ్యాంగ్ వచ్చి అల్లరి చేశారు, అప్పుడేం చేయాలి, భార్యని రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే ఏం కావాలి, బలం ఉండాలి. బలం లేని వాడిని ఎన్నుంటే మాత్రం పెళ్లి చేసుకుంటే లాభమే ఉన్నది, నీ దగ్గర బలము కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నా పిసిని కొట్టాడు అనుకోండి, ఉపయోగం ఏమిట, అంత డబ్బుంది, బలముంది, అన్నీ ఉన్నాయి, చదువులు ఉన్నాయి, పీనాశాడు, చచ్చినా డబ్బులు తీయడు. రామచంద్ర ప్రభు నాకు అన్నిట్లోకి ఒళ్ళుమంట, నాకు కూడా, ఒక్క రుక్మిణికే కాదు, పిసిని కొట్టాడు చూస్తే మాత్రం కసితెర 4 బాధాలు అనిపిస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, మేము కొంచెం స్థాయిలో ఉండడం వల్ల కిక్కురు మండడానికి లేదు, కానీ అన్నిటికంటే నీచగుణం లోభం. లోభశ్చే దగుణేన కిం, పిసిని కొట్టుతనం ఉంటే అంతకంటే దరిద్రం మరవట్లేదన్నారు. జేబులోంచి చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టలేరు వాళ్ళు. మంచినీళ్ళు తాగమంటే రైల్వే స్టేషన్లో ఒకడు వేసవకాలంలో చచ్చిపోతున్నా, ఇంకో స్టేషన్ వచ్చాక ప్లాట్ఫారం మీద నీళ్లు పట్టుకుంటానన్నాడు, ఈలోపు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. మంచినీళ్ళు కూడా దాక్కుండా చచ్చిపోతారండి, అదేం కర్మ మరి. కాబట్టి నీ దగ్గర పిసిని కొట్టుతనం లేదు. దానము చేసే గుణం ఉన్నది. శౌర్యం అంటే ఏకకాలంలో కొన్ని 100ల మంది శత్రువులతో యుద్ధం చేసే శక్తి, అది కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్న కరుణ,
పరాక్రమం ఉన్నవాడికి కరుణ ఉండాలి, అందరినీ ప్రేమించగలగాలి, రాగద్వేషాలు లేకుండా ఉండాలి, ప్రతివాడు నావాడు అనుకోవాలి. అటువంటి దానికి కరుణ అని పేరు. కరుణకి దయకి తేడా అని తెలుసుగా మీకు. దయ అంటే నా అనుకున్న వాళ్ళ మీద, బంధువుల మీద చూపించే ప్రేమని దయ అంటారు. అందుకే మీకు రామాయణ సుందరకాండలో రాముడి దగ్గర దయ ఉంది కరుణ ఉందని రెండూ చెప్పారు. ఎందుకు చెప్పారు? ఉదాహరణకి నాకెవడో తెలుసున్నవాడు, ఒక మిత్రుడు ఉన్నాడు, వాడు నావాడు తెలుసున్నవాడు, వాడికి యాక్సిడెంట్ అయిందనుకోండి, అయ్యో వీడు నావాడు అని వాడిని నేను ప్రేమతో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేరిస్తే దానికి దయ. ఎందుకంటే వాడి మీద నేను చూపించిన ప్రేమ బంధు ప్రేమ, స్నేహ ప్రేమ, మిత్ర ప్రేమ. తెలుసున్న వాళ్ళ మీద చూపించే జాలిని దయ అంటారు. ముక్కు మొహం తెలియని వాడి మీద కూడా దయ చూపిస్తే దానిని కరుణ అంటారు. కరుణకి దయకి ఎంత తేడా ఉంది? ఎవడో రోడ్డు మీద ఎడుతున్నాడు, వాడు ఎవడో మనకు తెలియదు, ముక్కు మొహం తెలియదు, వాడు హఠాత్తుగా కింద పడిపోయాడు, వాడి మొహం మీద నీళ్లు తల్లి ఎంత అన్నం పెడితే దానికి కరుణ. కాబట్టి నీ దగ్గర కరుణ, తెలియని వాడిని కూడా ప్రేమించే లక్షణం ఉన్నది. ఇన్ని లక్షణములతో సంశోభిస్తున్న నిన్ను ఏ కన్య కోరుకోదు? అందుకే నేను కోరుకున్నాను. ఇప్పుడు చూడండి ఎన్ని లక్షణాలు. ధన్యున్ లోక గుణాభిరాము, కుల విద్య రూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణ సంశోభితున్. ఇన్ని గుణములు కలిగిన వాణ్ణి నిన్ను ఏ కన్యలు కోరరు? ఈ లోకంలో ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకోవాలని కోరుతుంది.